కీర్తనలు 119వ కీర్తన 97వ చరణం. కీర్తనలు 119 97వ చరణం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమంగా నున్నది, దినమెల్లా నేను దానిని జ్ఞానించున్నాను. చిన్న ప్రార్థన ద్వారా వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపైన మా దేవ, స్తోత్ర. మరొక దిన ఆయుష్ మాకిచ్చి ఉన్న ప్రభ దేవ, మీ ఉన్నతమైన ప్రేమను, ఆశ్చర్యకరమైన మీ కృపను బట్టి మీకు స్తుతి స్తోత్రం ప్రభ. దేవా, మీ యొక్క చిత్తానుసారంగా జీవించుటకు మాకు సహాయం చేయండి ప్రభ. నీ పరిశుద్ధ గ్రంథం, అది మీ మనస్సును, మీ యొక్క ప్రేమను, మీ చిత్తాన్ని మా పట్ల వెల్లడి చేయుచుండగా ప్రభ, నీ వాక్యమును బట్టి జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభ. దేవా, ప్రతి లేఖనంలో నుంచి ఉన్న సత్యాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభ. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయం మాకు తోడే ఉంచి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదివిన మూల వాక్యం చూసుకుంటే భక్తుల మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమంగా నున్నది, దినమెల్లా నేను దానిని జ్ఞానించున్నాను. దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏదో ఒక పుస్తకంగా మనం చూడొద్దండి. దయచేసి బైబిల్ అనేది, ఇది దేవుని ప్రేమ లేఖ. అంతేకాకుండా మన ఆత్మీయతను చూపే ఒక అద్దంగా బైబిల్ను చూడాలి మనం. ఇది సజీవంగా ఉన్న దేవుని మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రస్థానం, దాని వెనకాల ఉన్న త్యాగాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేటి ఆధునిక క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా ఉందంటే, ప్రసంగాల మీద ఆధారపడిపోవడం, లేకపోతే బైబిల్ను జ్ఞానించడానికి సమయం ఇవ్వలేనంత బిజీ లైఫ్లో ఉండడం, సహనం లేకపోవడం, బైబిల్ పట్ల ఓపిక శ్రద్ధ చూపించకపోవడం చాలా విచారకరంగా ఉంది. బైబిల్లో ఉన్న భక్తులు కానీ, ప్రవక్తలు కానీ, సేవకులు కానీ, నాయకులు కానీ, ప్రతి ఒక్కరూ వారెంత పరిచర్య చేసినా పరిశుద్ధ గ్రంథాన్ని వారు దినమెల్లా చదివి జ్ఞానించేవారని బైబిల్ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఏదో బైబిల్ అనేది ఏదో ఆకాశం నుంచి ఒకసారిగా ఊడిపడలేదు కానీ, ఇది చాలా గొప్ప గ్రంథమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ గ్రంథానికి ఇంత సుదీర్ఘమైన చరిత్ర లేదు. ఎందుకంటే 1500 సంవత్సరాల పాటు బైబిల్ యొక్క రచన ఉంది. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 90 నుంచి 100, అంటే మోషే నుంచి అపోస్తలైన యోహాను వరకు 1500 సంవత్సరాల పాటు బైబిల్ యొక్క రచనా కాలాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఇంత విశిష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎలా జాగ్రత్తగా జ్ఞానించాలి, ఎంత గొప్పగా ఎంచాలో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే 40 మంది పైగా రచయితలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రచించారు. నిజంగా వీరు ఒకే కాలానికి, ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు. అంతేకాదు ఒకే భాష, ఒకే వృత్తికి చెందినవారు కూడా కాదు. ఈ బైబిల్ను రచించే వారిలో రాజులున్నారు, గొర్రెల కాపురులున్నారు, ప్రధానులున్నారు, వైద్యులున్నారు, జాలర్లున్నారు, పన్నులు వసూలు చేసేవారున్నారు. వీరంతా మూడు ఖండాల నుంచి చెందినవారు, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా. అయితే మనం అనుకోవచ్చు, ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో గందరగోళం ఉండాలి కదా, వీరు వేరు వేరే వేరే ఖండాల నుంచి. దయచేసి ఇది జ్ఞాపకం చేసుకునే, ఇది మన విశ్వాసాన్ని బలపరిచే దేవుని అద్భుత ప్రణాళిక అని మర్చిపోకూడదు మనం. ఇక్కడ రచయితలు మారారు కాని ఆత్మదేవుడు ఒక్కడేని మర్చిపోకూడదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని రక్షణ ప్రణాళిక ఒకటే అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి బైబిల్ను దినమెల్లా ధ్యానించేవారిగా మనం ఉండాలి. బైబిల్ యొక్క విశిష్టతను దేవుడు మనకు ఎందుకు ఇచ్చారో అర్థం చేసుకుని బైబిల్ను క్రమంగా చదవాలి. అందుకే భక్తుడు చక్కని మాట అన్నారు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమంగానున్నది. కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథం చాలా గొప్పదండి. బైబిల్ పొరపాటు లేనిది, ఖచ్చితమైనది, నిశ్చయమైనది, అక్షయమైనదని మనం మర్చిపోకూడదు. కాబట్టి మన జీవితానికి ప్రమాణికంగా బైబిల్ వాక్యాన్ని తీసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయాల్లో శుద్ధి కలిగిస్తుంది. దేవుని వాక్యం మన హృదయాల్లో వెలుగును కలుగు చేయనని మర్చిపోకూడదు మనం. కాబట్టి ఇహలోక మాలిన్యం మనకంటకుండా వాక్యం అనే ఉదక స్నానం చే ప్రతిరోజు మనం కడగబడాలి. ఈరోజు బైబిల్ పట్ల ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాం? ఈరోజు మనం చూస్తుంటే మన ఇంటిలో మనకంటే ఎక్కువగా బైబిల్స్ కనబడడం చూస్తాం. ఆదివారం మాత్రమే బైబిల్ తెరిచి అదన్నా బైబిల్ తీసుకుని వెళ్తారు మందిరానికి. మిగిలిన ఆరు రోజులు బైబిల్తో సంబంధం లేని దినాలు కూడా చూడటం చాలా విచారకరం. ఎందుకంటే బైబిల్ ఏంటి అనేది ఈరోజు మనకి తెలియకపోవడం, ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న యవనస్తులకు బైబిల్ గూర్చిన సత్యాలు చెప్పడం మానేశాం మనం. కాబట్టి దయచేసి బైబిల్ యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు మర్చిపోకూడదండి. హెబ్రీ, అరామీ, గ్రీకు భాషల్లో బైబిల్ ఈ రీతిగా పాత నిబంధనలో ఎక్కువ భాగం హెబ్రీ భాషలో మనం చూడటం చూస్తున్నాం. ఇది ఇస్రాయేలీ యొక్క మాతృభాషగా మనం చూడాలి. కాబట్టి దయచేసి ఈరోజు వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం నా చేతికి రావడానికి ఎంతమంది హతసాక్షులయ్యారు, ఎంతమంది హింసింపబడ్డారో మనకు తెలవాలి. దీని చరిత్ర తెరాలి. ఎందుకంటే ప్రపంచంలో ప్రింట్ అవుతున్న మొట్టమొదటి పుస్తకం ఏదన్నంటే బైబిలే. అత్యధికంగా ప్రింట్ అవుతున్న పుస్తకం ఏదన్నంటే బైబిల్ అని మనం చూడాలి. ఈరోజు మన చేతుల్లో ఒక తెలుగు బైబిల్ ఉందంటే దీని వెనకాల ఎంతమంది సేవకుల యొక్క త్యాగాలు, వారి యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ అంటే ఏదో నల్లట మీద పైకి కనబడుతూ లోపల ఏదో తెల్ల కాగితాలు ఉంటూ దానిపై నల్లక్షరాలు ఉంటే అది బైబిల్ కాదు. ఇది బైబిల్ అంటే ఇది దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రేమను ధృవీకరించే గొప్ప గ్రంథమని మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి ఈరోజు మనం కూడా ఇక్కడ భక్తుడని దినమెల్లా నేను దానిని జ్ఞానించున్నాను అనే మాటను మనం చూడాలి. కాబట్టి అటువంటి ఆశ కలిగి ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనం మనం చూస్తుంటే, హెబ్రీ ఒకటి ఒకటి చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇక్కడ వాక్యం మనం సరిగ్గా అర్థం చేసుకుంటే బైబిల్ యొక్క విశిష్టత ఏంటంటే దేవుడు వివిధ రకాలుగాను వివిధ మార్గాల్లోనూ మనతో మాట్లాడతాడని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఆయన దశల వారీగా తన చిత్తాన్ని, తన మార్గాలను మనకు తెలియపరుస్తాడని మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి ఒకటేండి, బైబిల్ ఏదో రాత్రికి రాత్రి దినపత్రిక వలె వ్రాయబడిన ఒక పేపర్గా మనం చూడకూడదు. దయచేసి దేవుడు తన గ్రంథాన్ని నిజంగా వ్రాసేటప్పుడు ఏమాత్రం కంగారుపడలేదని దేవుడు. ఆయన బహు నిదానంగా ఈ యొక్క గ్రంథాన్ని కూలంకుషంగా మన కొరకు రాశాడు. ఇది ఎన్నడూ మార్చవలసిన అవసరం లేనంతగా ప్రభు దీన్ని ఉన్నతంగా తన ఆత్మ సహాయం చేత నడిపించారని మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు మనం చాలా సులువుగా చెప్తున్నాం, బైబిల్ నాకు అర్థం అవట్లేదు, లేఖనాలు నాకేమీ చాలా కష్టంగా అనిపిస్తుంది. దయచేసి ఎలా అంటున్నాం, నిజంగా లేఖనాలను మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన అసహనమే. ఎందుకంటే బైబిల్ వాక్యాన్ని జ్ఞానించే విషయానికి వస్తే గత తరం కంటే ప్రస్తుత తరమైన మనం ఏమాత్రం ఓపిక సహనం మనకు లేదు. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడిపోయిన జీవితం మనకి, ఏదైనా ఫాస్ట్గా రావాలి, మనం ఓపిక సహనంతో శ్రద్ధతో నేర్చుకోవాలి, జ్ఞానించాలి, తెలుసుకోవాలి, బలపొందాలి అనే ఆలోచన నేటి ఆధునిక క్రైస్తవుల్లో ఎక్కువ శాతం లేకపోవడం ఎంతో విచారకరం. నేటి బోధకులు కానీ సువార్తికులు కానీ సంఘాల్లోనూ సువార్త సభల్లోనూ లేకపోతే ఇంకా ఉద్యోగ సభల్లో వారు ఎంతసేపు తమ ఆదాయంలో, అందుకే దేవుని ప్రజలు తమ ఆదాయంలో తప్పనిసరిగా దశంభాగం ఇవ్వాలని ఖండితంగా బోధిస్తున్నారు, కానీ మన సమయంలో మనకిచ్చిన 24 గంటలు కనీసం 1 గంట సేపు దేవుని వాక్యాన్ని జ్ఞానించుటకు సమయం ఇవ్వాలనే బోధ అరుదుగా వింటున్న దుర్దినాల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనకిచ్చిన SFJ డైరీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు బైబిల్ను జ్ఞానించావని స్పష్టంగా అడుగుతున్నారు. నిజంగా ఎలా మనం ఏదో చదవాలి అని కాదండి, బైబిల్ జ్ఞానించినప్పుడు చాలా శ్రద్ధ కలిగిన వారిగా మనం జ్ఞానించాలి. కాబట్టి ఈ సత్యాన్ని అన్నాడు మనం మర్చిపోకూడదు. ఎలా జ్ఞానిస్తున్నాము, భక్తుల మాటలు మనం నిజంగా చూస్తుంటే వాళ్ళ భక్తుల మాటలు కానీ వాళ్ళ ప్రార్థనలు కానీ ఎంత ఉన్నతంగా ఉంటాయో మనకు తెలుసు. ఈ మాట కూడా ఒకసారి కీర్తనలో చూస్తే, నిజంగా కీర్తనలు 119వ కీర్తన చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుందండి. ఎంత చక్కగా ఈ 119వ కీర్తనలో దేవుని యొక్క ధర్మశాస్త్రం కొరకు, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క శాసనములు గూర్చి ఎంత భక్తుని యొక్క ప్రార్థన మనం చూడొచ్చు. 119వ కీర్తన 148వ చరణం. నీవిచ్చిన వాక్యమును నేను జ్ఞానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుందను. ఎంత ఆశ అండి, బైబిల్ పట్ల అటువంటి ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ అంటది కదా, తేనె కంటేను జుంటి తేనెదారుల కంటే మధురమైనది నీ వాక్యము. అవునండి, దేవుని వాక్యం చాలా మధురమైనదని మర్చిపోకూడదు. అటువంటి దయచేసి ఈరోజు బైబిల్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం, బైబిల్ పట్ల మన యొక్క నడిపింపు ఎలా ఉంది, దాని పట్ల ఎలా ఆశ కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము ఎంత ఉన్నతమైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలాసార్లు చూసాం, మోషే తర్వాత యెహోషువను నాయకుడిగా ప్రభు తండ్రి నిలబెట్టే సందర్భంలో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 1:1-2 వచనాలు కూడా చూస్తున్నాం, బైబిల్ గురించి ఒకటే చెప్తుంది, దేవారాత్రము దాన్ని జ్ఞానించేవాడు ధన్యుడు అనే మాటను చూస్తున్నాం. నీ వర్ధిల్లుతావు అని చూస్తున్నాం. నీవు నీ ఆత్మీయ జీవితాన్ని జయ జీవితంగా మార్చుకుంటావని బైబిల్ చెప్తున్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పట్టుదలతో మనం పట్టుకోవాలి. బైబిల్ వాక్యం గురించి ఆసక్తి కలిగి ఉండాలి. బైబిల్లో మనం చాలా మంది మిషనరీస్ కొరకు వారి కొరకు మనం చూస్తూ ఉంటాం, కానీ ఈరోజు అర్థం చేసుకుందాం. ఎందుకంటే బైబిల్ గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదండి. ఈరోజు మనకి మన స్వభాషలో బైబిల్స్ ఉచితంగా ఇవ్వబడుతున్నాయి, విస్తారంగా అమ్మబడుతుంది. కానీ ఒకప్పుడు అలా లేదు. ఒకప్పుడు బైబిల్ ధనికుల దగ్గరే ఉండేది. నిజంగా పేదవారికి అసలు బైబిల్ అనేది అందుబాటులో లేదు. ఎందుకంటే బైబిల్ గురించిన సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎలాగ మనం ఈరోజు ప్రభు మాటలు అర్థం చేసుకోవాలి? ప్రతి దినము బైబిల్ భాగాన్ని చదువుటకు మనలను మనం క్రమపరుచుకోవాల్సిన దుర్దినాల్లో ఉన్నాము. ఎందుకంటే బైబిల్ను క్రమంగా చదవటం వల్ల దయచేసి దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలమని అర్థం చేసుకుందాం. అందుకే కీర్తన 119:11 చరణం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. ఈరోజు చూస్తుంటే మన ఇంటి గోడల మీద, ద్వారబంధాల మీద, టీవీస్ మీద, లేకపోతే కార్ల మీద, బైకుల మీద, ఆటోల మీద చాలాసార్లు చూస్తాం, వాక్యాలు చూస్తూ ఉంటాం, చక్కగా రాస్తారు. కానీ బైబిల్ చెప్తున్న భక్తుల మాటలు ఏంటంటే, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఇది సత్యమండి. మొదటగా మనం మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. మనం చూస్తుంటాం యోసేపు కరువు కాలంలో ఆ కరువు రాకముందు ధాన్యాన్ని సమృద్ధిగా సమకూర్చినట్లుగా చూస్తాం, కరువు జనాల్లో ఆ ధాన్యాన్ని వాడినట్లుగా చూస్తాం. అలా కూడా దేవుని వాక్యాన్ని మనం కూడా సమృద్ధిగా మన హృదయాల్లో సమకూర్చుకోవాల్సిన దినాల్లో ఉన్నాం. ఎందుకంటే వాక్యం కరువు అయిపోతుంది, వాక్యము కనుమరుగైపోతున్న ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో సమృద్ధిగా సమకూర్చుకోవడం వల్ల ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా సహించుటకు మనకు ఆశ్రయంగా దేవుని వాక్యం ఉండెను అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మొదటగా మన ఇంటి గోడల మీద, ఇంటి ద్వారబంధాల మీద, టీవీస్ మీద, వెహికల్స్ మీద కాదు, కానీ దేవుని వాక్యం నా హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం చే నేను నింపబడాలి. దేవుని వాక్యానుసారంగా నేను జీవించాలనే గ్రహింపు కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. బైబిల్ని ఈరోజు మనం సరిగ్గా చదవకపోవడం వల్లే అబద్ధ బోధకులు విస్తారంగా పెరిగిపోయారండి. వాళ్ళని ఇప్పుడు మనం కంట్రోల్ చేయలేము. తప్పుడు బోధకులు వచ్చారు, తప్పుడు బోధలు వచ్చేసాయి. ఈ బోధల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. తప్పుడు బోధకుల యొక్క అనువాదాల నుంచి, బోధకుల నుంచి మనం రక్షింపబడాలంటే బైబిల్ను శ్రద్ధగా చదవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈరోజు భిన్నమైన బోధల్లో కొట్టుకుపోయిన విశ్వాసులు మనం చాలా మందిని చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ శిష్యులను, అనగా విశ్వాసులను మభ్యపెట్టాలి, మెప్పించాలి, వారిని ఏదో రీతిగా ఆకర్షించాలని దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని తొక్కివేస్తూ పై పైన వచనాలు చెప్తున్న సేవకులు ఎక్కువైపోయారు. కాబట్టి దయచేసి బైబిల్ను మనం శ్రద్ధగా ధ్యానించాలి. ఈ రెండోది సాతానుగాడు ఈరోజు భ్రమపరిచేది ఏంటంటే, బైబిల్ను అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉన్న భావన తీసుకొస్తాడు వాడు వాక్యాలపై. దయచేసి మనం ఇతర వాక్యాల వెలుగులో చూడడం వల్ల కొన్ని వచనాలు స్పష్టంగా మనకు అర్థమవుతాయండి. మనం చూస్తాం కదా, వజ్రమును వజ్రంతో తప్ప మరి దేనితో కొయ్యలేరనే మాటలు చూస్తాం. కొన్ని వచనాలు కష్టంగా అనిపించినా మరొక వచనాల యొక్క వెలుగులో చూడడం వల్ల సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. కాబట్టి దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి, 4వ శతాబ్దం నుంచి 1000వ సంవత్సరం వరకు దయచేసి బైబిల్ లాటిన్ భాషలో, సామాన్య ప్రజలకు అర్థం కాని భాషలో ఉండేదంటే బైబిల్. కానీ 14వ శతాబ్దంలో జాన్ విక్లీఫ్ అనే ఒక గొప్ప దైవజనుడు లాటిన్ నుంచి ఇంగ్లీష్లోకి బైబిల్ తర్జుమా చేయడాన్ని చూస్తున్నామండి. ఆ తర్వాత విలియం టెండిల్ కూడా హెబ్రీ, గ్రీకు భాషల నుంచి ఇంగ్లీష్లో మొదట అనువాదం చేశారు. బియ్యం బస్తాల్లోనూ వస్త్రాల మూటల్లోనూ దాచి స్మగ్లింగ్ చేసి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కడు పేదరికలు పొలందునే రైతుకు కూడా దేవుని వాక్యం అర్థం అవ్వాలి, దేవుని వాక్యం వారికి అందుబాటులో ఉండాలని మనం చూస్తున్నాం. ఈ విలియం టెండిల్ ఆయన్ను స్తంభానికి వేసి ఆయనను అగ్నికి ఆహుతి వేసి చంపేశారండి. ఎందుకు బైబిల్ను నీవు అనువదిస్తున్నావు, ఎందుకు అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నావని ఆయన్ను హతసాక్షి చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దయచేసి మనం అనుకోవచ్చు, ఈ బైబిల్ గురించి దేవుని సంకల్పాన్ని ఎరిగిన సేవకులు ఆ బైబిల్ మనకు మన సొంత భాషలో తేడానికి మనం చూస్తున్నాం. విలియం కెరీ గారే సుమారు 40 పైగా భాషల్లో బైబిల్ను తర్జుమా చేసిన ఆయన భారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దయచేసి ఆ బైబిల్ పట్ల మన మనస్సు ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ పట్ల భక్తులు ఆశ ఎలా ఉందంటే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకుందను. దయచేసి ఈరోజు వాక్యపు వెలుగులో దేవారాత్రులు దేవుని వాక్యమును ఆనందించి మనం దాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రేమంగా ఎంచేవారిగా ఉన్నామా? ఈరోజు బైబిల్ చదవాలంటే ఏదో మొక్కుబడిగా చదవాలని పైపైన చదివేవారు, క్యాలెండర్స్లో ఉన్న వాటిని చదివేవారు, లేకపోతే 4-5 వచనాలు చదివేసి ఈరోజు చదివేశానని ఫీలింగ్. దయచేసి ఎవరినో మనం మెప్పించాలనో, ఎవరి ఉందో మనం ఏదో గొప్పగా అనిపించుకోవాలనో, లేకపోతే మన సంతృప్తి కొరకు కాదు, కానీ బైబిల్ దేవుడు మనకు ఎందుకు ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మీయతను చూపే గొప్ప అర్థంగా బైబిల్ ఉంది. నేను ఎలా ఉన్నాను, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది, వాక్యాన్ని అనే అర్థంలో మనల్ని మనం చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఇదే కీర్తనలో 119 కీర్తన 18 వచనంలో చూస్తే, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము. భక్తుని ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, ప్రభువా నీ వాక్యమందున్న నీవిచ్చిన గొప్ప కట్టడాలు ఆజ్ఞలు, ప్రభువా నీ యొక్క చిత్తాన్ని నేను తెలుసుకున్నట్లు దయచేసి నా కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాను. మనం ప్రార్థన కూడా ఎలాగ ఉండాలి, బైబిల్ తెరిచిన ప్రతిసారి ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభా, ఈ గ్రంథం ద్వారా ఈ అధ్యాయం ద్వారా మీరు నాతో ఏం మాట్లాడుతున్నారో నన్ను ఎలా గైడ్ చేయండి ప్రభు అని మనం ప్రార్థనలు ఉండాలి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. చాలామంది జార్జ్ ముల్లర్ అనే గొప్ప సేవకుడు మనం ఆయన సాక్ష్యం చూస్తే 100 సార్లు పైగా బైబిల్ చదివారని ఆయన సాక్ష్యాన్ని మనం వినొచ్చు. బైబిల్ పట్ల వారికి ఉన్న ప్రీతి ఆసక్తి దయచేసి మనం కూడా ఉండాలి. బైబిల్కు సమయం ఇవ్వాలి, బైబిల్ యొక్క చరిత్ర ఎరిగి జీవించాలి. ఇదేదో నార్మల్ ఒక పుస్తకంగానో ఒక పత్రికగా కాకుండా ఇది దేవుని యొక్క రక్షణ ప్రణాళికతో కూడిన గొప్ప గ్రంథాలయమని, ఈ 66 పుస్తకాలు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనమేనే కాదని మన పిల్లలకు కూడా బాల్య దశ నుంచి బైబిల్తో తగినంత సమయం గడిపే క్రమశిక్షణలో మన పిల్లలను మనం పెంచాలి. ఇదే కీర్తనలో 119:99 వచనంలో చూస్తే, నీ శాసనములను నేను జ్ఞానించున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. దయచేసి మనం బైబిల్తో తగినంత సమయం గడిపే క్రమశిక్షణ బాల్య దశ నుంచి మన పిల్లలకు నేర్పాలి. నిజంగా ప్రాథమికంగా ఇది తల్లిదండ్రుల బాధ్యతని మర్చిపోకూడదు. పౌలును మనం చూడొచ్చండి, ఆత్మీయతలోనూ సేవలోనూ ఎంతగా పరిచయం చేశాడో, అతని తర్వాత ఆ స్థాయి గల నాయకుడిని మనం ఎవరన్నా చూడగలమంటే యువకుడైనా తిమోతిని మనం చూడాలి. నిజంగా ఆ బాధ్యత తీసుకోవడానికి తిమోతి చాలా పిరికివాడిగా భయస్థుడిగా ఉంటాడు. అయినప్పటికీ తిమోతిలో ఒక విశిష్టమైన ఆకర్షణమైన ఒక ఉన్నతమైన స్థితి ఉంది. ఏంటంటే అతను బాల్య దశయందు అతడు బహుగా వాక్య విషయంలోనూ ఎంతో ఆసక్తిపరుడిగాను లేఖనాలపై మక్కువ కలిగిన యవనస్తుడిగా మనం చూడొచ్చు. మనం 2 తిమోతి 3 అధ్యాయం ఒకసారి మనం చూస్తుంటే తిమోతికి రాసిన 2 పత్రిక 3 అధ్యాయము 15 వచనం మనం చూస్తే, క్రీస్తేసు నందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక. ఇక్కడ పౌలు ఈ యొక్క పత్రిక తిమోతికి రాసి ఏమంటున్నాడంటే, బాల్యము నుండి నీవు లేఖనాలు ఎరిగిన వాడిగా నేను నిన్ను గుర్తిస్తున్నాను. నిజంగా తిమోతికి ఈ గౌరవం రావడానికి ఎవరంటే తిమోతి యొక్క అమ్మమ్మ. తిమోతి యొక్క అమ్మ ఎంత ఉన్నతంగా వాక్యాల్లో తిమోతిని పంపించినట్లుగా చూడొచ్చు. కానీ మనం ఎలా చేస్తున్నాం ఈరోజు స్కూల్స్ కాలేజీ విషయంలో? నిజంగా మనం ఎలా ఉన్నామంటే ప్రతిదినము తల్లిదండ్రులకు పాఠ్య పుస్తకాలు చదివించాలని ఎంతగా వాళ్ళని బుజ్జగిస్తున్నాం, నేర్పిస్తున్నాం. పదే పదే బైబిల్ కన్నా ఆ బుక్స్ చదవండి చదవండి అని బుక్స్ జ్ఞానం కొరకు ఎంతగా ఉన్నాం. ఈ పోటీ ప్రపంచంలో అయితే అవసరమైనా కానీ పిల్లలు బైబిల్తో ఎంత సమయం గడిపేలాగా మనం చేస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. బైబిల్ను నిజంగా మన పిల్లలకు నేర్పించాలని ఆశ ఉందా? ఈ బైబిల్ గురించి ఏదో పుస్తకంగా కాకుండా దాని చరిత్ర, దాని అనుకున్న త్యాగాలు, దేవుని సంకల్పం గురించి ఏమైనా పిల్లలతో మనం మాట్లాడుతున్నామా? ఎందుకంటే మన పక్షపాత స్వభావంతో ఉన్నామండి. ఎంతసేపు పాఠ్య పుస్తకాలు చదువు 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 అని చెప్తున్నాం తప్ప ఈరోజు బైబిల్ చదివావా? భక్తులు చెప్తారు, నా తల్లి నా తండ్రులు బైబిల్ చదవలేదు, ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టరు, లంచ్ లేదు, ఆ రోజు మాతో ఏ మాత్రం మాట్లాడరు అని భక్తులు మాటలు చూస్తున్నాం. పిల్లల పట్ల ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభువు మాట్లాడుచున్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నారు విశేష జ్ఞానం కలుగుతుందండి దేవుని వాక్యాన్ని. ఈరోజు ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రవక్త అయిన హోషేయ గ్రంథంలో మనం చూస్తుంటే దేవుని మనసు అర్థం చేసుకోవాలండి. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము 8:12 చూస్తే, నేను నా జనుల కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను, వాటిని వారు అన్యములుగా ఎంచిరి. నిజంగా ప్రభు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను పరిపూర్ణంగా నేను నా బిడ్డలకు నా యొక్క ధర్మశాస్త్రాన్ని నియమించాను, వాటిని వారు అన్యములుగా ఎంచారు, చాలా చులకనగా చూస్తున్నారు, దాన్ని పక్కన పెట్టేస్తున్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారని దేవుని కోపాన్ని మనం చూడొచ్చు. అదే గ్రంథంలోని 4వ అధ్యాయం 6వ వచనం సెకండ్ లైన్లో చూస్తే, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. దేవుని కోపం ఎంత వచ్చిందంటే నా యొక్క ధర్మశాస్త్రాన్ని నీవు మరిచిపోయా కావున నేను నీ కుమారులను మరిచిపోతానని ప్రభు కోపాన్ని మనం చూడొచ్చు. కాబట్టి దయచేసి వాక్యపు వెలుగులో ఈరోజు మన పిల్లలకు బైబిల్ను మనం నేర్పిస్తున్నామా? దయచేసి మనం చూస్తున్నాం తిమోతిని బాల్య దినములు ఎందే లేఖనాలు ఎందు తనకున్న జ్ఞానము మక్కువ శ్రద్ధను ఎలాగా అమ్మమ్మ అమ్మ ఎంత చక్కగా వాళ్ళు నేర్పించారో మనం చూస్తున్నాం. కాబట్టి పాఠ్య పుస్తకాలే కాదు, బైబిల్తో ఎంత సమయం నా పిల్లలు గడుపుతున్నారు, బైబిల్ గురించి నా పిల్లలతో నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను, ఏమున్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎవరు రాశారు, దేవుని ఏం మాటలేంటి, సువార్తలేంటి, పత్రికలేంటి, గ్రంథాలేంటి, అసలు దీని చరిత్ర ఏంటి, రాతి పలకల నుంచి జంతు చర్మాల నుంచి ఈరోజు కాగితాల్లో బైబిల్ ఎలా వచ్చిందో మనం మాట్లాడుతున్నామా? అసలు ఇంత కష్టపడి ఇంత ప్రస్థానం కలిగిన బైబిల్లో ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి, గొప్పగా ఉంచాలి, మనకు ఉండే భాగ్యాన్ని మనం గుర్తించాలని మనం మాట్లాడేవారుగా మనం ఉండాలండి. యేసుక్రీస్తు వారిని కూడా మనం చూడొచ్చండి, దేవాలయంలో ఉపదేశకుల మధ్య కూర్చుని వారితో మాట్లాడుతున్న బాలుడైన యేసు యొక్క ఆ స్వభావాన్ని, ఆయన లేఖనాల ద్వారా ఆయన నింపబడి వారితో ఎలా ప్రత్యుత్తరం ఇస్తున్నారో లూకాసు వార్త 2:46-48 చూడచ్చు. ఈ విషయంలో మనం మరియను నిజంగా ఆ మాదిరిగా తీసుకోవాలండి. ఎందుకంటే ఆయన 12వ ఏట నుండి 30వ ఏట వరకు నిజంగా బైబిల్ను బోధించే ఒక బోధకరాలుగా యేసయ్యకు ఉన్నట్లుగా మరియను మనం చూడొచ్చు. యేసయ్యను ఎంత చక్కగా బైబిల్తో నింపిందో మనకు తెలుసు. 12వ ఏటే ఆయన ప్రత్యుత్తరములకు, ఆయన యొక్క ప్రశ్నలకు వారు ఆశ్చర్యపోయారంటండి. ఈ జ్ఞానం ఎక్కడిదని ఆశ్చర్యపోయారు. నిజంగా తల్లిగా మరియా ఎంతగా ఒక బోధకరాలుగా, ఒక గ్రామీణ యువత అండి, ఒక వడ్రంగివాణి గృహంలో ఉంటూ ఏమాత్రం విద్యాబోధలు లేని ఒక సామాన్యురాలుగా మనం చూడొచ్చండి. అలాంటిది తన కుమారుణ్ణి లేఖనాలతో ఎంతగా బలపరిచిందో. అంతేం కాదండి, నిజంగా ఈరోజు క్రైస్తవుల్లో మరియ వంటి సర్వసాధారణం కలిగిన స్త్రీలు ఉన్నారు, కానీ దయచేసి ఆమె లాంటి తల్లి ఉండుట అరుదుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ గ్రంథం నా కొరకే ఉన్నది, దేవుని వాక్యాన్ని నేను అనుదినము ధ్యానించాలి, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేను విశేష జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని నేను పొందుకుంటాను, అది నా వరకు అవ్వకూడదు, నా పిల్లల పిల్లలు కూడా ఈ జ్ఞానాన్ని నేను పంచేవాడిగా, వారిలో పెంచేవాడిగా నేను ఉండాలని ఒక సంకల్పం కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. కాబట్టి దయచేసి ప్రభు మాటలు అర్థం చేసుకున్నామండి, అర్థం చేసుకున్నాం. బైబిల్ పట్ల ఎటువంటి మనసు మనం కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని యెషయా ప్రవక్త మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ పరిశుద్ధ గ్రంథం, మరొకసారి చెప్తున్నాను, దేవుని మాట అయి ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చే సందేశం అది దేవుని స్వరం అండి. కాబట్టి బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుడు తన వాక్యాన్ని దాచబడిన ధనంతో పోల్చాడని మర్చిపోకూడదు. బైబిల్ అధ్యాయాన్ని నిజంగా నిధులను వెతుకు లాంటిదని మనం మర్చిపోకూడదు. ఏదైనా మనం ఈ నిధులు వెతికేవారు ఎలా ఉంటారో మనకు తెలుసు, వారు అలా లోతుకు తవ్వుకుంటూ వెళ్ళిపోతారండి ఆ నిధుల కొరకు. అలాగే మనం ఈ వాక్యాన్ని దాచబడిన ధనంతో వెతకాలి, దాన్ని పొందుకోవాలి. మనం యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుటకు పిలవబడిన వారము, అనుదినము లేఖనాలను పరిశోధించి వారు ధన్యులు వాక్యమని సెలవిస్తుంది. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకని మనం చూడొచ్చు, చిన్న చిన్న గులకరాలను నదిలో నుంచి ఈజీగా మనం తీసేయచ్చండి, కానీ ముత్యాలు ఏరుకోవాలంటే మనం సముద్రపు లోతుల్లోనికి చొచ్చుకుని వెళ్లవలసిన దినాల్లో ఉన్నామని మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, చాలా మటుకు ఈ విషయంలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బైబిల్ చదువుట కొరకు సమయాన్ని వెచ్చించటంలో మనం పిసినారులమైపోయామండి. పై లేఖనాలు చదవడం, బైబిల్ను చదివేస్తున్నాం అనే భ్రమలో ఉంటున్నారు, కానీ బైబిల్ నుంచి వస్తున్న సంపూర్ణ జీవాహారాన్ని పొందుకోలేకపోతున్నాం. ఈరోజు SFJలో బైబిల్ స్టడీని ఎందుకు పెట్టారు? సెంట్రల్ కాన్ఫరెన్స్లో మార్నింగ్ టైం మనం చూస్తున్నాం, గురువారం శుక్రవారం ఎందుకు ఇచ్చారు? జిల్లాలోనూ మన సహవాసాల్లో సోమవారం మంగళవారం. దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి, SFJ బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైబిల్లో ఉన్న సత్యాన్ని వాక్యాన్ని వాక్యంగా తెలుసుకోవాలి. ఈరోజు వాక్యాన్ని ఇతరులు చెప్తుంటే అవును కదా, ఇలాగుంది కదా, ఇలా అనే సంకల్పంలో ఉండిపోయింది. దయచేసి ఒకటే అండి, మన ఎడల దేవుని యొక్క సంపూర్ణ సంకల్పాన్ని మనం శ్రద్ధగా బైబిల్ చదవలేకపోతే పొందుకోలేమని మర్చిపోకూడదు. ఈ సత్యాన్ని ఎందుకో మనం మిస్ అవుతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకో ప్రభు మాటలు అర్థం చేసుకోవాలి. ఈరోజు SFJ బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39లో ఉంటది, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు. లేఖనాల యందు నిత్య జీవం దాగి ఉందని మనం మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి మనం కూడా ప్రార్థించాలి, ప్రభా నీ పరిశుద్ధ లేఖనాల యందు ఆశ్చర్యమైన సంగతులను నా కన్నులు చూచినట్లు నా కన్నులు తెరవమని భక్తుల ప్రార్థన. మన మనోనేత్రాలు ప్రార్థించాలి. ఆయన శాసనంలో గ్రహించడం ద్వారా మనం పొందుకునే దైవిక జ్ఞానం కొరకు ప్రార్థించాలి. కాబట్టి ఎలాగున్నామో ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలండి. మనం ఆది కాండము నిర్గమకాండము, ముఖ్యంగా నిర్గమకాండంకి వచ్చేసరికి 31వ అధ్యాయం మనం చూడొచ్చు. 31వ అధ్యాయం నిర్గమకాండము 31 మనం చూస్తుంటే అక్కడ మోషేకు ఇస్రాయేల్ గురించి ఆ రాత్రి పాకలు ఇచ్చే సందర్భంలో చూస్తే దేవుని వేలుతో వ్రాయబడిన రాతి పలకలు మోషేకి ఇచ్చినట్లుగా మనం నిర్గమకాండము 31వ అధ్యాయం 18వ వచనం మనం చూడొచ్చు. దేవుడే స్వయంగా తన చేతులతో వ్రాసి ఇచ్చిన దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఆ సందర్భాన్ని చూడొచ్చు. నిజంగా దేవునికి ఎంత ఆసక్తి అండి, ఆయన నోటితో పలికితే రాసి ఇచ్చేచ్చు కానీ ఆయనే స్వయంగా ఆయన వేలుతో వ్రాయబడిన రాతి పలకలు మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడాలను, విధులను నిర్లక్ష్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పదే పదే వాటిని బోధించిన బోధకుల యొక్క మాటలు, లేకపోతే మోషే ద్వితీయోపదేశకులను వాళ్ళకి ఒక్కసారి కాదండి, ఒకటికి రెండు సార్లు, 2కు 3 సార్లు వాళ్ళకి పదే పదే దేవుని వాక్యం గురించి చెప్పినా ఏమాత్రం వారు నిర్లక్ష్యంగా ఉన్నట్లుగా, అనేకులు అవిశ్వాసం చేత అరణ్యంలో హతమార్చబడినట్లుగా, సంహరింపబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం సజీవమైనదని మర్చిపోకూడదు. ఎందుకంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్న అటువంటి గొప్ప గ్రంథాన్ని మన మూలుగును, ప్రాణాత్మను, కీళ్లను విభజించినంత మట్టుకు దూరు ఈ పరిశుద్ధ లేఖనాలను దయచేసి ఎలా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం నిర్గమ కాలంలో చూస్తాం నిజంగా ఆ దేవుడు తన ప్రజలను అరణ్యంలో నడిపించినప్పుడు 40 సంవత్సరంలో మన్నా అనే అనుదిన ఆహారంతో పోషించినాం. నిజంగా ఇది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉందండి. ఈరోజు కూడా వాక్యమైన జీవాహారం చేత మనం పోషింపబడాలి. మనం చూడొచ్చండి, ఒక్కరోజు 2 రోజులు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ లేకపోతే డిన్నర్ స్కిప్ చేస్తే మన బాడీ ఎంత వీక్ అయిపోద్దో మనకు తెలుసు. కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాలి. అలాగే వాక్యమైన జీవాహారం లేకపోతే మనం ఆత్మీయంగా బలహీనపడిపోతాం, సత్యంలో జీవించలేము, దేవుని మార్గాన్ని ఎరగలేము. ఎందుకో క్రైస్తవులుగా ఉంటాం కానీ దేవుని సన్నిధికి దూరంగా జీవించవలసిన వారిగా ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు విషయంలో సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఆయన మనకేం నేర్పారో, ఎలా జీవించాలో మనకు ప్రభు మాటలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకటే అండి, దేవుని వాక్య అమృతము నుండి మనం తగిన మేలును పొందుటకు మనం చేయవలసిందల్లా దాని కొరకు ఒక ప్రశాంతమైన శ్రేష్టమైన సమయాన్ని తప్పక మనం గడపాలండి. మనం ఈ తీర్మానం కలిగి ఈరోజు కలిగి ఉండాలి. వేరొక మార్గం లేదు. ఈరోజు బైబిల్ కనీసం నేను ఈ సమయం ఇవ్వాలి, పోనీ ఈ పూట అవ్వలేదు, మధ్యాహ్నం లేదా మధ్యాహ్నం సాయంత్రం, కానీ రోజులో బైబిల్ను ధ్యానించడానికి ఒక ప్రశాంతమైన శ్రేష్టమైన సమయాన్ని మనం సమకూర్చుకోవాలి. బైబిల్ పట్ల శ్రద్ధ ఓపిక కలిగి ఉండాలి, నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి. దేవుడు తన యొక్క ఉన్నతమైన కృప చేత మనకిచ్చిన ఈ విశిష్టమైన గ్రంథాన్ని నేను ధ్యానించాలి. నేను నా జీవితంలో ప్రతి విషయంలోనూ ప్రామాణికంగా బైబిల్ వాక్యాన్ని నేను తీసుకోవాలి. దయచేసి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దైవావేశం వలన మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయించిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం పట్ల నీ యొక్క నా యొక్క స్టాండ్ ఏంటో ఈరోజు పరిశీలన చేసుకుందాం. బైబిల్ను శ్రద్ధగా ధ్యానిస్తున్నామా? అనుదినము ధ్యానిస్తున్నామా? బైబిల్ గుర్చిన ఆశ ఎలా ఉంది? భక్తులు చెప్తున్న రాత్రి జాములు కాకమునుపే నీ బైబిల్ పట్ల అంత ఆశ ఉండాలండి. నీ యొక్క నీ వాక్కులో ఉన్న ఆశ్చర్య సంగతులను నేర్చుకోవడానికి మనం ప్రార్థించాలి. దేవారాత్రులు ప్రార్థించేవారు ధన్యులని మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా బైబిల్లో ఉన్న సత్యాన్ని వెతికి వెతికి మనం పొందుకునే వారిగా మనం ఉండాలని ప్రభు మాటలు మనం అర్థం చేసుకుందాం. వాక్యపు వెలుగులో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. యెషయా గ్రంథము 28:10 మనం చూడొచ్చు. యెషయా 28:10, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట అని ప్రభు మాటలు మనం అర్థం చేసుకో. బైబిల్ చెప్పాలంటే ఆయన స్పష్టంగా ఆయన యొక్క చిత్తాన్ని అక్కడక్కడ రాసి ఉన్నారు. మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ నేర్చుకోవాలి. పదే పదే ఈరోజు స్టాండ్ తీసుకోవాలి. ఈరోజు స్టాండ్ తీర్మానం తీసుకుని ఎన్ని పనులున్నా పనులు బట్టి బైబిల్ ధ్యానించే విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, శ్రద్ధ కలిగి జీవిస్తాను. నేనే కాదు, నా పిల్లలకు నా కుటుంబానికి దేవుని వాక్యాన్ని నేర్పించడానికి వాళ్ళని ప్రోత్సాహపిస్తాను, వాళ్ళని గైడ్ చేస్తాను, వాళ్ళకి నేర్పిస్తాను. కాబట్టి దయచేసి ప్రభు మాటలు మనం అర్థం చేసుకుందాం. వాక్యపు వెలుగులో ప్రభు సత్యాన్ని మనం ఎలా గైకొనిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మాటలు మనం అర్థం చేసుకుందాం. మనం తిమోతి యొక్క తల్లిలాగా, అమ్మమ్మలాగా మన ఇంట్లో ఉన్న స్త్రీలు ఉండాలి. అలాగే పురుషులు కూడా చక్కగా బైబిల్ పట్ల పిల్లలను ప్రోత్సాహపరచాలి. దానితో సమయం గడిపేలాగా వారిని గైడ్ చేయాలి. దాని గురించి పరిపూర్ణంగా పిల్లలకు నేర్పించేవారిగా, ఒక మంచిగా వాళ్ళని గైడ్ చేసేవారిగా ఉండాలి. కాబట్టి అటువంటి అరుదైన క్రైస్తవ తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మన పిల్లలకు అటువంటి విశేష జ్ఞానం బైబిల్ నుంచి పొందుకునేలా చేయాలి. కాబట్టి ఈ సత్యాన్ని వారికి బైబిల్ పట్ల మక్కువను, ఇష్టాన్ని, ఆసక్తిని రేపేవారిగా ప్రోత్సహించాలన్న ప్రభు మాటలు మనం అర్థం చేసుకుందాం. కాబట్టి దేవుని వాక్యం నిరర్థకం కానేరదని మర్చిపోకూడదండి. లేఖనాలు యందు ఆసక్తులే అనుదినము ధ్యానించేవారిగా ఉండాలి. కాబట్టి ఆయన మాటలను మన హృదయాల్లోనూ మన మనస్సుల్లోనూ నింపుకోవడానికి ఇష్టపడాలి. ఆయన మాటలను పట్టుదలతో మనం పట్టుకునేవారిగా ఉండాలి. మనకి మిషనరీస్లో మేరీ జోన్స్ అనే ఒక చిన్న పాప గురించి మనం వినే ఉంటామండి. 8 సంవత్సరాలు ఒక పేదరికంలో ఉండే ఒక చిన్న పాప అండి. ఆ అప్పుల్లో బైబిల్ చాలా ఖరీదు. కొనాలంటే అది చాలా ధనవంతులే కొనడానికి అవకాశం ఉందండి. ఆ పాప 8వ ఏట నుంచి 16వ ఏట వరకు కష్టపడి డబ్బులు సమకూర్చుకుని 42 కిలోమీటర్లు చెప్పులు లేకుండా వెళ్ళి బైబిల్ కొనడానికి వెళ్ళిందంటండి. అప్పటికి బైబిల్ స్టాక్ అయిపోయింది. ఆ పిల్ల చేతిలో ఆ 8 సంవత్సరాలు డబ్బు నేను కష్టపడి సంపాదించి ఇంత కష్టపడి వెళ్తే నాకు బైబిల్ దొరకలేదని ఏడ్చుంటే ఆ యొక్క చిన్న బిడ్డ యొక్క ఆసక్తిని చూసి అక్కడున్న సేవకుడు తన దగ్గర ఉన్న బైబిల్ ఇవ్వడాన్ని మనం చరిత్రలో ఆ చిన్నపిల్ల సాక్ష్యం బట్టి చూడొచ్చు. అందుకే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బైబిల్ అందరికీ అందుబాటులో రావాలని తర్వాత వాళ్ళు విస్తారంగా దాన్ని ప్రింట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి బైబిల్ పట్ల ఎంత ఆసక్తి వారికి ఉంది, ఎంత ప్రేమంగా ఎంచారు, ఎంతగా మధురంగా దాన్ని ఆస్వాదించారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుచున్న మాటలు నేను దేవారాత్రులు దేవుని వాక్యమందు ఆనందిస్తూ ధ్యానిస్తున్నానా? బైబిల్ పట్ల నా ఓపిక ఎలా ఉంది? నా సహనం ఎలా ఉంది? నా శ్రద్ధ ఎలా ఉంది? నేర్చుకోవాలనే ఆశ ఉందా, తెలుసుకోవాలనే ఆశ ఉందా? ఈరోజు ఎస్ఎఫ్జేలో జరుగుతున్న బైబిల్ స్టడీలో చాలా మంది తీసుకోండి బ్రదర్ మీ రెండు వచనాల మీద అంటే స్కిప్ చేస్తున్నారు. బ్రదర్ నాకు తర్వాత ఇవ్వండి, మరొకసారి ఇవ్వండి, బైబిల్ను గూర్చి ఏదైనా మాట్లాడాలన్నా దాని కొరకు డిస్కషన్ చేయాలంటే అంత ఆసక్తి లేదు, భయం వస్తుంది. ఎందుకో నేను తప్పు చెప్తానేమో, నలుగురు ఏదో అనుకుంటారేమో. దయచేసి ఎస్ఎఫ్జే బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే బైబిల్ స్పష్టంగా చదవడం రావాలి, లేఖనాలు లేఖనాలుగా అర్థం చేసుకోవాలి, ఆత్మీయ అర్థాలు సొంత అర్థాలు లేతే బైబిల్ను వక్రీకరించి అర్థం చేసుకోకూడదు. అక్కడ ప్రభు యొక్క కాంటెస్ట్ ఏంటి, సత్యం ఏంటి, ప్రభు ఆ సందర్భం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ మాటలు రాయించారో మనం తెలుసుకోవడానికే ఎస్ఎఫ్జే బైబిల్ స్టడీ ఇచ్చారు. కాబట్టి ఎస్ఎఫ్జే బైబిల్ స్టడీలో మనం పాల్గొవాలి, నేర్చుకోవాలి, ఏకీభవించాలి, స్టడీ సభ్యులుగా మనం చేరాలి అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి దయచేసి వాక్య వెలుగులో ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈరోజు మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుని ప్రేమ లేఖని మర్చిపోకూడదు ఈ గ్రంథం. మన ఆత్మీయను చూపే అర్థం లాంటిది, సజీవంగా ఉన్న దేవుని మాట ఇదని మనం మర్చిపోకూడదండి. బైబిల్లో చరిత్ర ఉంది, కవిత్వం ఉంది, భవిష్యత్తు ఉంది, పత్రికలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. నిజంగా ఇంత గొప్ప గ్రంథాలయాన్ని మన చేతిలో ఉండగా ఎందుకో దీన్ని నిర్లక్ష్యపరుస్తున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. పాత నిబంధన గ్రంథానికి వస్తే ధర్మశాస్త్రం అనగా ఐదు పుస్తకాలు మొదటి, తర్వాత ప్రవక్తల యొక్క గ్రంథాలు, తర్వాత కీర్తనలు వంటివి చూస్తాం. ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు సువార్తలు మొదట కనబడతాయి, కానీ మొదట రాయబడింది పౌలు యొక్క పత్రికలను మర్చిపోకూడదు. ఆ తర్వాతే సువార్తలు రాయబడ్డాయి, చివరిగా ప్రకటన గ్రంథం రాయబడిందని మర్చిపోకూడదు. బైబిల్ చాలా గౌరవంగా వాళ్ళు భావించేవారండి. నిజంగా బైబిల్ రాసే ముందు వాళ్ళు స్నానం చేసి వచ్చేవారంటండి. అంతేకాదు యెహోవా అనే పేరు రాసే ప్రతిసారి కొత్త పెన వాడేవారు. బైబిల్ అంత పరిశుద్ధంగా వాళ్ళు స్వీకరించారు. దాన్ని అంత శ్రద్ధగా దాన్ని రాయడానికి, దాన్ని మనకి ఇవ్వడానికి అంతగా వారు ఆ పరిశుద్ధతను శ్రద్ధను క్రమశిక్షణతో ఉన్నారండి. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. బైబిల్ గురించి నేర్చుకుందాం. ఎవరన్నా అడుగుతుంటే మన బైబిల్ గురించి చెప్తుంటే దాని కొరకు మనం చెప్పేవారిగా ఉండాలి. మా యొక్క పరిశుద్ధ గ్రంథము ఎంతో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన గొప్ప గ్రంథం అని మనం చెప్పాలి. దీన్ని రాసింది 40 మంది అన్నా, కానీ ఆత్మదేవుడు ఒక్కరే వారిని గైడ్ చేసి నడిపించారు. ఇది మన విశ్వాసాన్ని బలపరిచే దేవుని అద్భుతమైన ప్రణాళికని బలంగా సాక్ష్యమిచ్చేవారిగా ఉండాలి. దయచేసి ఈ రోజు నుంచైనా బైబిల్ను దుమ్ము దులుగుదాం, బైబిల్ను చేత పట్టుకుందాం, సిగ్గుపడద్దు. ధైర్యంగా ఏదో సెల్ ఫోన్లో బైబిల్ చదివేవారు ఎక్కువైపోయారు. ఈరోజు సంఘానికి వెళ్ళినప్పుడు బైబిల్ ఎవరు తీసుకెళ్ళట్టేదండి, సగం మంది కేవలం సెల్ ఫోన్లో ఉంది కదా అని సెల్ ఫోన్లో చూసుకుంటున్నారు. దయచేసి అలా కాదని బైబిల్ను చేత పట్టుకోవడం, బైబిల్ను అనుదినము జ్ఞానించాలి, బైబిల్ సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ప్రభు మాటలు అర్థం చేసుకుందాం. ఇంత గొప్ప గ్రంథాన్ని మనం చూస్తున్నాము, పొరపాటు లేనిది, ఖచ్చితమైనది, నిశ్చయమైనది, అక్షయమైనది, ఉన్నతమైన ఈ పరిశుద్ధ గ్రంథం పట్ల నీ యొక్క నా యొక్క స్టాండ్ ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రభు చెప్తుంది, పరిశీలించి చదవండి, అనుదినము చదవండి, పరీక్షించి చదవండి, శ్రద్ధ కలిగి చదవండి, దేవారాత్రులు చదవండి, దినమెల్లా జ్ఞానించండిన్న భక్తుల మాటలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకుని వాక్యానుసారంగా జీవిద్దాం. కాబట్టి మన మూల వాక్యానికి వస్తుంటే ఇక్కడ భక్తులు అంటారు, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమంగా ఉన్నది అనే మాటను మనం చూస్తున్నాం. అలా పరిశుద్ధ గ్రంథం పట్ల అటువంటి ఆశ కలిగిన క్రైస్తవులుగా మనం ఉన్నాం. ఈ రోజు నుంచన్నా దయచేసి క్రమశిక్షణ కలిగి ఉందామండి. బైబిల్ని ఈరోజు నేను చక్కగా ఈ అధ్యాయం చదవాలి, చదివిన తర్వాత దాన్ని జ్ఞానించాలి, నేర్చుకోవాలి, నా ఆత్మీయతను నేను పరిశీలన చేసుకోవాలి, నా అంతరంగ జీవితాన్ని నేను సరిచూసుకోవాలి. బైబిల్ ద్వారా దేవుని మార్గాన్ని, దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నారు, ఆయన చిత్తాన్ని, ఆయన సత్యాన్ని నాకు ఎలా తెలుపుతున్నారో నేర్చుకోవాలి. ఈ యొక్క గ్రంథం యొక్క చరిత్రను ఎరిగి జీవించాలి. ఓపిక సహనం కలిగి శ్రేష్టమైన సమయాన్ని బైబిల్కి ఇచ్చి నేను బైబిల్లో కూర్చుని సత్యాన్ని నేర్చుకుని నేనే కాదు నా కుటుంబానికి, నా బిడ్డలకు కూడా నేర్పించాలని ఒక తీర్మానంతో ఉందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనందరికీ దయచేయాలి కోరుతూ నా మాటలు ముగిస్తుంది. అందరికీ వందనాలు ప్రభు.
ఓకే సార్.